అందరూ అడ్డుపడుతున్నా నువ్వు చేయగలిగినా, నీ కంట్రోల్లో లేదు అని అర్థం అవ్వాలి. ఫస్ట్ పాయింట్ అది మనకు అర్థం అవ్వాల్సింది. ద ఎంటైర్ యూనివర్స్లో నథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. యూ కెన్ ఫ్లో విత్ ఇట్ ఆర్ యూ కెన్ స్విమ్ అగెన్స్ట్ ఇట్. అంతకంటే నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. అదే, దట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువలిజం, దట్ నాలెడ్జ్. నేను చేస్తున్నాను, యు కాంట్ డూ ఎనీథింగ్. ఏం చేయగలవు విత్ ఆర్ అగెన్స్ట్? విత్ ది సర్కమ్స్టెన్సెస్ యూ కెన్ ఫ్లో, ఆర్ యూ కెన్ గో అగెన్స్ట్ ది సర్కమ్స్టెన్సెస్. ఒక మానవ జాతి అగెన్స్ట్ ది సర్కమ్స్టెన్సెస్ వెళ్తుంది, మిగతా ప్రాణికోటి అంతా కూడా విత్ ది సర్కమ్స్టెన్సెస్ వెళ్తున్నాయి. కనుక వాటికి స్కూల్స్ అక్కర్లేదు, కాలేజెస్ అక్కర్లేదు, ఎడ్యుకేషన్ అక్కర్లేదు. విత్ ది సర్కమ్స్టెన్సెస్ ఫ్లో అవుతున్నప్పుడు నాలెడ్జ్ అక్కర్లే, నాలెడ్జ్ అక్కర్లేదు. అగెన్స్ట్ ది సర్కమ్స్టెన్సెస్ వెళ్ళాలన్నప్పుడు నాలెడ్జ్ కావాలి. ఇంకేత డూ ఆర్ డై, ఇంకో మార్గం లేదు నీకు. ఆ ప్రిన్సిపల్ పాటించే వాళ్ళు సక్సెస్ అవుతారు, ఆ ప్రిన్సిపల్ పాటించిన వాళ్ళు ఫెయిల్యూర్స్ అవుతారు. ఇంకేత ద ఎలిజిబిలిటీ వీ హ్యావ్ ఈజ్ ఐదర్ యూ డూ ఇట్ ఆర్ యూ డోంట్ డూ ఇట్. దాని తర్వాత దానికంటే ముందు ఏం రాస్తున్నాం మనం? అప్లికేషన్ ఫార్మ్. Why do you want to learn this? Deenike em cheptanu nenu? To learn the art of living. Anchetha, what is art of living? And how you can learn anna daniki naalugu steps cheptanu nenu meeku. Mottamodati enti ante, you should know what is good. Good for whom? Good for all. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తూ ఉంటారు అంటే, నువ్వు ఒక్కడవే కనుక గ్లాస్ హౌస్ కట్టించుకుని అందులో జీవిస్తానంటే ఎవడైనా ఒక రాయిస్త్రీ వచ్చి, కానీ అందరి ఇల్లు గాజుతోనే తయారు చేయబడినప్పుడు ఆల్ విల్ బి కేర్ఫుల్ సో దట్ ద అదర్ మ్యాన్ విల్ నాట్. అర్థమైంది కదా? ఇంకట అందరికీ ఉన్నదే నీకు ఉపయోగపడుతుంది తప్ప, ఆ కాన్సెప్ట్ అనమాట, ద కాన్సెప్ట్ ఆఫ్ టుగెదర్నెస్, అది ఋగ్వేదం చెప్తుంది. అది నేర్చుకోవాలి మనం, ఋగ్వేదం నేర్చుకోవాలి. అందుకే మన యొక్క స్లోగన్స్ లో మొట్టమొదటి స్లోగన్ ఏంటి అంటే, వందే వేదమాతరం. వందే వేదమాతరం అని వేదాలు చదవకపోతే వందే మాతరం అని స్వాతంత్రానికి పాటుపడని వాళ్ళ లాంటి వాళ్ళం అనమాట. మళ్ళీ వేయాలి డీప్ కోమటేజ్ స్టేజ్. వందే మాతరం అని అప్పుడు స్వాతంత్ర సంగ్రామంలో మనుష్యులు ఉచ్చారణ చేసినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? వందే మాతరం అని చూసిన ఏదో ఒక సినిమా పాట పాడుతున్నట్ట, లేకపోతే దాని వెనకాతలో ఒక ఐడియాలజీ, ఒక స్పిరిట్, ఒక డెడికేషన్, డూ ఆర్ డై అనేటటువంటి సంకల్పం ఉందా? అప్పుడు ఆ సంకల్పం లేకపోతే వందే మాతరం హ్యాజ్ నో మీనింగ్. ఇప్పుడు మీ వందే వేద మాతరం హ్యాజ్ నో మీనింగ్. ఇంకంటే మీకు ఆ వందే వేద మాతరం ఎక్కడికి తీసుకెళ్లాలి మిమ్మల్ని అంటే, వేదాలను నేర్చుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి, తర్వాత ఇతరులకి నేర్పాలి. చాలా పెద్ద తప్పు వేద టీచింగ్లో ఎక్కడుంది అంటే, వేదాలలో ఏం టీచ్ చేయాలో తెలియదు ఎవరికి. వెరీ హైలీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. మీకు తెలియదు, ఒక సంస్థ వేదాలను మీ ఇంట్లో పెట్టేసుకోండి చాలు, ఇట్స్ ఓకే. నేను చెప్తూ ఉంటాను, సీక్రెట్ డాక్టర్ పుస్తకము మన కుటుంబ సభ్యులు అందరిలోనూ ఉండాలి, సావిత్రి అందరి వద్ద ఉండాలి. అది మా కల్ట్ కాదండి, కల్ట్ గురించి మాట్లాడే వాళ్ళకి బుద్ధి లేదు. యాక్చువల్లీ దేర్ ఇస్ నో కల్ట్, యూ హ్యావ్ టు ఫాలో ఎవ్రీథింగ్. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని కనుక నా ఇంటికి డాక్టర్ రాకూడదు అని ఎవడైనా అంటాడా? డాక్టర్ అవసరం ఉంటుందా ఉండదా వాడికి? ఆ క్షణంలో ఉండకపోదు. కొన్ని సంవత్సరాలు వాడికి డాక్టర్ అవసరం ఉండకపోదు. అర్థమవుతుందా పాయింట్? దేని గురించి చెప్తున్నాను? నేను ఋగ్వేదం గురించి చెప్తూ ఇదంతా చెప్పుకొస్తున్నాను. అన్నిటికంటే హైలీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, వేదాలంటే సంస్కృతంలో రాసిన శ్లోకాలు అనే భ్రమ ఉంది. వేదాలు సంస్కృతంలో రాసిన శ్లోకాలు కావు. ఇట్ ఈజ్ న్యాచురల్ లాస్ రిటెన్ ఇన్ సాంస్క్రిట్. న్యాచురల్ లాస్, వెదర్ యూ రైట్ ఇట్ ఆర్ నాట్, ఇట్ విల్ బి దేర్. ఇట్లా వేదాలు అందరూ చదవాల్సింది, మాకు వేదాలతో పని లేదు అన్నవాడు మహామూర్ఖుడు అనమాట. గ్రావిటేషన్తో నాకు పని లేదు అని ఎవడైనా అన్నాడు అనుకో, వాడు ఆ మాట అంటానికి కూడా కూర్చునో నుంచునో అంటాడు. వాడు నుంచోటానికైనా కూర్చోటానికైనా కారణం ఏంటి? గ్రావిటీ. నాకు సూర్యుడితో పని లేదు, వాయువుతో పని లేదు, నీళ్లతో పని లేదు అన్నట్టే వేదాలతో పని లేదు అని అంటాము. కానీ పరిస్థితి ఎలా ఉంది? అంచేత వందే వేద మాత్రం అన్నప్పుడు మీకు వేదాలంటే ఏంటో తెలియదు. ఆ తెలియటానికి నేను నాలుగు కండిషన్స్ చెప్పాను. ఎనీథింగ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ అవర్ ఈజ్ వేద. అందుకే వేదాలను విశ్వ కళ్యాణ హేతవ అంటారు. విశ్వ కళ్యాణ హేతవ అంటే విశ్వం అంటే నాట్ ప్లానెట్ ఎర్త్. ప్లానెట్ ఎర్త్ ఈజ్ నాట్ యూనివర్స్. యూనివర్స్ లో ఏమున్నాయి? ఈ నక్షత్రాలన్నీ కూడా మనకి తెలియనివి, తెలిసినవి అన్ని లోకాలు కూడా విశ్వమే. దానిని కళ్యాణం చేసేటటువంటి ఫార్ములాస్ విశ్వ కళ్యాణ హేతవ. దే ఆర్ ద కాజ్ ఫర్ ది యూనివర్సల్ ఆస్పిషియస్. అంచేత ద వై డూ యూ వాంట్ టు లెర్న్ ఇట్ అంటే విశ్వ కళ్యాణ హేతవ నీకేంటో తెలియదు. వేదాలలో దప్పించబడినటువంటి కొన్ని మూర్ఖత్వాల గురించి నేను చెప్పాను. నేను మీకు ఇంద్రుడిని చంపేటటువంటి కొడుకు కావాలి అని ఒకడు వేద మంత్రాన్ని ఉపయోగించాడు. కానీ వాడికి ఏంటి వచ్చింది? రాంగ్ ప్రొనౌన్సియేషన్ వల్ల. స్టోరీ తెలుసా మీకు? ఎంతమంది తెలిసే స్టోరీ? మిగతా వాళ్ళు కూడా వినండి. ఇట్ ఈస్ ఎ వెరీ ఫండమెంటల్ ఎల్లుగరి స్టోరీ కాదు ఇది. ఇది మీకు ఆ కాన్సెప్ట్ పురకెక్కించేటటువంటి ఒక ఫార్ములా. ఇంద్రుణ్ణి చంపటానికి ఒక కొడుకు కావాలి అని ఒకడు యజ్ఞం చేసేట వేద మంత్రాలకి. ఎక్కడో ద ప్రొనౌన్సియేషన్ వెంట రాంగ్. పుట్టాడు కొడుకు, వాడు ఇంద్రుడి చేతిలో చచ్చాడు. నుంచేత వేద మంత్రాలు మీరు చదవకూడదు, రాంగ్ ప్రొనౌన్సియేషన్ అంటే కొంపలు అందుకుపోతాయి. ఈ మాట చెప్పినటువంటి వేద పండితుడు నేను ఒక్కసారి అడిగాను, నువ్వు మొదటిసారి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్తో వేదాలు చేయగలిగేవా? ఇజ్ ఇట్ పాసిబుల్? కాదండి, నాకు మూడేళ్లు పట్టిందండి అన్నాడు. మరి మూడేళ్లు రాంగ్ ప్రొనౌన్సియేషన్ చేశావు కదా, చచ్చావా బతికేవా? నాన్ సెన్సికల్ స్టేట్మెంట్స్ యొక్క పరాకాష్ఠ అయిపోయింది. ఆ నాన్ సెన్సికల్ స్టేట్మెంట్స్ ఒప్పుకునేటటువంటి వాళ్ళ బుద్ధి భ్రష్టత ఎంత హీనమైందో మీరు ఆలోచిస్తున్నారు. హూ యాక్సెప్ట్ దట్ యాజ్ గోస్పెల్ టీచ్? తప్పు కదండి, నన్ను తప్పు ఉచ్చారణ చేయకుండా కరెక్ట్. కానీ అసలు మరి అవుతాయి ఆ కథ తప్ప 100% కరెక్ట్ ఆ కథ. ఎందుకంటే విశ్వ కళ్యాణానికి కారణమైనటువంటి వేదాలను నువ్వు స్వార్థం కోసం ఉపయోగించుకోలేవు. ఇంపాసిబుల్. ఈవెన్ ఇట్ ఇస్ ట్రైట్, ఇట్ కెనాట్ హ్యాపన్. అది అక్కడ చెప్పండి. గ్రావిటేషన్ని దాని నియమ ప్రకారమే నువ్వు ఉపయోగించుకోగలవు, కానీ నా ఇష్ట ప్రకారం గ్రావిటేషన్ తీసుకొస్తాను, నాకు గాల్లో తేలిపోవాలంటే గ్రావిటేషన్ ఉండకూడదు, నాకు దిగిపోవాలంటే గ్రావిటేషన్ ఉండాలి, అంటే ఏమవుతుంది, నువ్వేమో నీకు అక్కర్లేదనుకుని గ్రావిటేషన్ తీసేస్తావు, నీ పక్కన నడుస్తున్నవాడు పైకి ఎగిరిపోతాడు. అర్థమవుతుందా? విశ్వ కళ్యాణ హేతు, యూ కెన్ యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ గుడ్ పర్పసెస్. వేదాలను నెగిటివ్ పర్పసెస్కి యూజ్ చేయవు. అక్కడ ఆ వేద మంత్రాలలో ఉన్నటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్ చూడండి. మనం ఏదైనా ఒక సైంటిఫిక్ లా డిస్కవర్ చేస్తే మొట్టమొదటి దాన్ని మిస్యూజ్ చేస్తాం మనం. న్యూక్లియర్ ఎనర్జీ కానీ నోబెల్ ప్రైజ్ వచ్చిన ఎందుకు చేయవలసి వచ్చింది, గన్ పౌడర్ని వాడు క్రియేట్ చేసింది ఎందుకు అంటే పెద్ద పెద్ద రాళ్ళని వాటిని బ్లాస్ట్ చేద్దాం. చివరికి ఆ గన్ పౌడర్ ఇప్పుడు ఎలా యూజ్ చేసుకుంటున్నాం మనం? సో మెనీ గన్మెన్ కిల్లింగ్ సో మెనీ పీపుల్ అండ్ పీపుల్ క్వారలింగ్ వై హీ వాజ్ కిల్డ్. పేపర్ చూస్తున్నాం కదా. కానీ ఈ బేసిక్ ఎనర్జీస్ని యూ కెనాట్ మిస్ యూజ్ దెమ్. ఐదర్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఆర్ ఇట్ విల్ బి న్యూట్రల్. మిస్యూజ్ అయ్యేటువంటి ప్రసక్తే లేదు వేద మంత్రాలని అది అర్థం చేసుకోండి. యూ కెనాట్ మిస్యూజ్ ఇట్. ఇంకేదంటే వాటి ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే విశ్వ కళ్యాణహేతవ, స్వకళ్యాణహేతవ పనికిరాదు. కానీ విశ్వ కళ్యాణంలోనే నీ కళ్యాణం కూడా ఉంటుంది అనేది వెరీ కామన్ యాక్ట్ లాజిక్, బికాజ్ యు ఆర్ ఇన్ ది యూనివర్స్. అది ఋగ్వేదం యొక్క ఫండమెంటల్ థింకింగ్ బేసిస్. ఆ ఆలోచన విధానం ఉన్నటువంటి వాడు వేదజ్ఞుడు. ఈ నోస్ ది వేదాలు. వాడికి వేద మంత్రాలు వస్తున్నా రాదా మనకి తెలియదు సాంస్క్రిట్ లో. కానీ కాన్సెప్ట్ వాడికి ఉందనుకోండి, విశ్వ కళ్యాణ హేతవ, దట్ ఈస్ ఋగ్వేద. రెండోది ఏం చెప్పాను నేను, ఆ వర్క్ చేస్తున్నప్పుడు విశ్వ కళ్యాణానికి అనుగుణ్యంగా నువ్వు పాట పడుతున్నప్పుడు చాలా ఉత్సాహంగా సక్రియంగా దాన్ని చేసుకోవాలి. కానీ ఏడుస్తూ నీరసంగా ప్లాన్లెస్ గా చేయకూడదు. 12 ఇటికలు 5 దీపాలు 5 అగరత్తులు వెలిగించుకోవాలి. దీనికి మీరు కష్టపడాల్సి వస్తుంది. ఇటుకలు మయ్యాలి, అగ్గి పెట్టి తెచ్చుకోవాలి. గ్యారంటీగా ఏదో ఒకటి మర్చిపోతారు. మీరు మర్చిపోయినప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అది వెళ్ళి తెచ్చుకోవాలి. చాలాసార్లు ఎందుకు వెళ్ళామో మనం మర్చిపోతాం. మేము అలా మర్చిపోవండి అనగండి. ఇంకంటే మీరు ఎందుకు పుట్టారో మీకు ఇప్పటికీ తెలియదు. ఇండియాలో బట్టి నాతో ఉందా అంచేత మేము మర్చిపోవండి, మాకు తెలుసండి ఎందుకు వెళ్ళాము అంటే ఆ మాట అనే హక్కు మీకు లేదు. బికాజ్ యూ డోంట్ నో వై యూ ఆర్ బోర్న్. సో ఇది వరకు 4 డేస్ 5 డేస్ ట్రైన్లో కేరళ నుంచి రైట్ అప్ టు కాశ్మీర్ ఏంటది ఎక్కడ వరకు ఉంది అంతవరకు ట్రైన్ వెళ్ళింది. కేకే ఎక్స్ప్రెస్ అనేవాళ్ళం కానీ ట్రైన్లో స్లీపర్కి వచ్చిన అందరూ కలిసి ఉంటారు 72 మంది. ఎవరికైనా మంచి నీళ్ళు కావాలంటే మంచి నీళ్ళు అందిస్తాం. మనం ఏదైనా అక్కడ వండుకున్నా తెచ్చుకున్నా వాళ్ళకి షేర్ చేస్తాం. వాళ్ళకి ఏదైనా కాస్త బాధలు అవి ఉంటే కాస్త వాళ్ళకి తల రాస్తాం, తల పడతాం. మన దగ్గర మెడిసిన్స్ ఉంటే వాళ్ళకి మెడిసిన్స్ వేస్తాం. పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే మీరేం చెప్పండి, నేనున్నాను కదా పరిగెత్తుకుని వెళ్ళి స్టేషన్లో. ఇంకా ట్రైన్ ఆపకుండానే దిగిపోయి ట్రైన్ స్టార్ట్ అయ్యకపోయి విన్యాసాలు చేస్తూ ఉంటాం, హీరోయిజం చూపిస్తూ ఉంటాం. కానీ మధ్యలో వాడు స్టేషన్ వచ్చింది, అందరూ చివరి వరకు వెళ్ళకుండా మరి వాళ్ళు దిగిపోతూ ఉంటే మీరేమైనా ఏడుస్తారా, లేకపోతే వాళ్ళని బాయ్ బాయ్ అని చెప్పి అడ్రస్ తీసుకుని రైల్వే ఫ్రెండ్షిప్ పని ఉంటే అడ్రస్ తీసుకోవటమే తప్ప వాటికి తిరిగి రాయటం అనేది నేను ఇంతవరకు ఏమన్నా చూడలే. వాళ్ళు దిగిపోతే ఏడుస్తారా, ఆనందంగా అడ్రస్లు తీసుకుంటారా? ఎందుకు దిగిపోయాడు వాడు? మీతో రావచ్చు కదా. మరి ఎవడైనా చచ్చిపోతే ఎందుకు ఏడుస్తారు? మీరు బై బై ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు ఏదో పరీక్షకు వెళ్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నారు, మీరు చదువుకోవాలి. చదువుకుంటారా లేకపోతే కుటుంబ సభ్యులుగా మేము అందరం జీవిస్తున్నాం కనుక ఒక ఆదర్శ కుటుంబాన్ని మేము చూపిస్తాము అని చెప్పి చదువు మానేస్తారా? ఎందుకు మానరు? ఎందుకంటే మీ లక్ష్యం మీకు తెలుసు, దట్ యువర్ గోయింగ్ టు ఎగ్జామ్. కానీ ఆదర్శ కుటుంబంగా జీవిస్తున్నాం తప్ప మనం లక్ష్యహీనంగా జీవిస్తున్నాం. అవునా? పిల్లలు కానీ భర్త కానీ ఎవడైనా కానివ్వండి, దే ఆర్ జస్ట్ లెక్చర్ బాగానే చెప్తాం మనం, ఆచరణలో రావాలంటే మాత్రం కొంపలాంటి ఉంటాయి. ఏం చేస్తామండి? మీ స్టేషన్ వచ్చింది లేకపోతే నువ్వు చేయవలసినటువంటి పని చేయడానికి ట్రైన్లో ఉన్న కొలీగ్స్ ఆపితే విధులించడం నీ పని చేసుకుంటావు, లేకపోతే మంచి సెలవుగా మీది ఎంత ప్రేమో నా మీద నాకు నా పని చేయకుండా ఆపుతున్నాడు అంటారా? అంచేత మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని చేయటానికి తగిన ఉత్సాహం ఉండాలి. ఆ తగిన ఉత్సాహాన్ని మనం క్రీడగా అంటాం, ఆటగా అంటాం, దాన్ని సామవేదము. ద గేమ్స్ ఆర్ మెంట్ టు క్రియేట్ ఎంథూజియాజం టు ఎ గోల్. అది మర్చిపోయాం మనం ఆటలో. ఆట ఎందుకు ఆడతాం? ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆట వరకే అది పరిమితం అయిపోయింది. నిత్య జీవితంలో ఆటంకం వస్తే మానేయటమే. మాస్టర్ నేను చెప్పే అవసరం మెన్షన్ లేదండి, నువ్వు పెద్ద వింటున్నట్టు నేను చెప్పింది నువ్వు వింటలేదు కనుక నీ మాట ఎవడు వింటలే సామలేదు అని చెప్తుంది. టేక్ ద లైఫ్ యాజ్ ఎ గేమ్. యాజ్ ఎ గేమ్ అంటే అర్థమేంటి? యూ షుడ్ నో ద రూల్స్ ఆఫ్ ది గేమ్. అంచేత ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో సామవేదం చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. కనుక వేదానాం సామవేదం అన్నాడు కృష్ణుడు. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ కృష్ణుడికి తెలిసినంతగా ఆవిడకి తెలియదు. మహామహాయుద్ధాలు చేశాడు, రాక్షసులతో పోరాడాడు, కానీ ఎక్కడ చేసినా హీ వాజ్ ఆల్వేజ్ హ్యాపీ. ఆ కాన్సెప్ట్ మర్చిపోయాం మనం. మొన్న ఎక్కడో వెళ్తే రామభక్తులకి చాలా కష్టాలు వస్తాయండి, కృష్ణ భక్తులకి కష్టాలు రావండి అన్నాడు. కృష్ణ భక్తులు ఎక్కువ కష్టపడ్డారని నేను కాస్త జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. సూర్యదాస్ గుడ్డివాడు, మీరాబాయి విషయం తాగింది, తక్కువబాయి చాలా ఆనందంగా దొరికిందా? కాదు కదా. ఇంకా రామభక్తులే చాలా హాయి, వాళ్ళకి దేవాలయాలు కట్టారు. కృష్ణభక్తుడు కవుడు దేవాలయాలు కట్టినట్టు నాకు ఎక్కడ గమనిక లేదు. రామభక్తుడు హనుమంతుడు, వాడికి దేవాలయాలు కట్టాం. ఇంకా రామభక్తుడు ఒకడు, వాడికి రాజ్యమే వచ్చేసింది విభీషణుడి. వాళ్ళందరినీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేసిన ఆయన భక్తుడు కనుక ఆయనకి రాజ్యం ఇచ్చేసాడు. కానీ మన మూర్ఖత ఎలా ఉంటుంది అంటే రామభక్తులు చాలా కష్టపడతారు, కృష్ణ భక్తులు కష్టపడరు. అంటే మన ఇల్లాజికల్ థింకింగ్ అయితే పరాకాష్ఠగా నేర్చుకున్నాను. కాస్త మీరు కళ్ళు పెట్టుకుని ఆలోచిస్తే నీకే తెలుసుకుంటాను ఏది రైట్ ఏది తప్పు. పక్కవాడేమన్నాడు? పక్కవాడు కాదు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో యూ షుడ్ నో, యూ షుడ్ ట్యాకిల్ ద బాల్. పక్కవాళ్ళ నుంచి తప్పించుకుంటూ సామాన్యం అంతైంది కదా. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో అది నేర్పాలి తప్ప మీరు గాలి ఎలా తీసుకోవాలి, మీరు ఎలా కూర్చోవాలి, ఇట్ హెల్స్ నథింగ్ టు డూ. ఇట్ హెల్ప్స్, ఇట్ హెల్ప్స్ అంటే టేబుల్ వేసుకుని స్ట్రైట్ గా ఉన్నటువంటి బ్యాక్ ఉన్నటువంటి కుర్చీలో కనుక మనం కూర్చోగలిగితే కరెక్ట్గా లైట్ పుస్తకం మీదే పడుతూ మన కళ్ళల్లోకి పడకుండా ఉంటే చదువుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ మీరు ఏ పొజిషన్లో అయినా చదువుకోవచ్చు. ఏ పొజిషన్లో మీరు చదువుకున్నా రిజల్ట్ ఒకటే. అంచేత ఈ ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ యమనియమాలు కానీ ఇవంతా కూడా డే బై డెమ్సెల్స్ ఆర్ యూజ్లెస్ అంటిల్ యూ నో హౌ టు యూజ్ ఇట్ అండ్ వేర్ టు యూజ్ ఇట్. అది సామవేదం మనకు తెలుస్తుంది. కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయి కదా. అంచేత మొట్టమొదటి ఏంటి అంటే ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో మీరు నేర్చుకోవాల్సింది ద వే యు ఆర్ లివింగ్ మస్ట్ బి ఇన్ లైన్ విత్ ది యూనివర్సల్ బెనిఫిషియరీ స్కీమ్. విశ్వ కళ్యాణానికి అనుగుణ్యమైనటువంటి జీవిత విధానం మనం జీవించాలి. ఫస్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో అది అర్థం అవ్వాలి. నాకేమొస్తుంది, ఇది చేయటం వల్ల నేను ఎంత గొప్పవాడిని అవుతాను, ఆ కాన్సెప్ట్ రాకూడదు. చేయటం వల్ల నువ్వు గొప్పవాడు అయిపోవచ్చు అని వేరే విషయం. భారతదేశానికి స్వతంత్రం రావటం చాలా ముఖ్యము అని విశ్వ పరిపాలనా వ్యవస్థ చేసుకున్నటువంటి మహనీయులు నిర్ణయించుకున్నారు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈవెన్ దట్ ఈజ్ ఇన్ యువర్ మీ చేతుల్లో లేదు. భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేయాలి, ఇస్తే తీసుకునేటటువంటి మైండ్ లేదు మనకి బానిసలు. అప్పుడు రూసో అనేటటువంటి వ్యక్తితో 17వ-18వ శతాబ్దం నాకు కరెక్ట్ గా గుర్తు లేదు, డెమోక్రసీ అండ్ ఇట్స్ యూజెస్ అని 4-5 పేపర్స్ వచ్చాయి. జస్ట్ ప్యాంప్లెట్స్ అంతే, నాట్ ఈవెన్ ఏ బుక్. అప్పటికి డెమోక్రసీ అనేటటువంటి మాట ప్రపంచంలో ఎవరికి తెలియదు. జస్ట్ అ సింగిల్ ప్యాంప్లెట్ చేంజ్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమానిటీ బికాస్ విశ్వ కళ్యాణ హేతవ. ఆ విశ్వ కళ్యాణానికి అనుగుణ్యమైనటువంటి ఒక చిన్న ప్యాంప్లెట్. కానీ ఎప్పుడు రిజల్ట్ వచ్చింది, ఇప్పటికీ చాలా దేశాలు స్వాతంత్రంగా లేవు. స్వాతంత్రంగా ఉన్నటువంటి దేశాలకి స్వాతంత్రం అంటే ఏంటో తెలియదు. బానిస బతుకులు బతుకుతూ స్వాతంత్రంగా ఉన్నాము అంటున్నారు వాళ్ళు. ఇదంతా కూడా ఒక విశ్వ పరిపాలనా వ్యవస్థతో ఉంటుంది కనుక ఆ యూనివర్స్ ని కంట్రోల్ చేసేటటువంటి ఆ పరిపాలనా వ్యవస్థను నియంత్రణ చేసేటటువంటి చేతనత్వాలతో లింక్ పెట్టుకునేటటువంటిది ఆధ్యాత్మికత. అంతేత మీకు తెలియాలి అసలు అది. దెర్ ఇస్ ఎ వరల్డ్ గవర్నమెంట్, యూనివర్సల్ గవర్నమెంట్. ఆ యూనివర్సల్ గవర్నమెంట్ ప్లాన్ కి అనుగుణ్యంగా జీవిస్తే ఓకే, అనుగుణ్యంగా జీవించకపోతే నాట్ ఓకే. ఇది మీరు సామవేదంలో నేర్చుకుంటారు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఋగ్వేదంలో ఉన్న మంత్రాలే సామవేదంలో కూడా ఉన్నాయి అని. విశ్వ యూనివర్సల్ ప్రిన్సిపుల్కి అందరికీ మంచిగా చేసేటటువంటి పనులే పరిపాలన వ్యవస్థలో ఉంటాయి కదా. ఇంకట ఋగ్వేదంలో ఉన్న మంత్రాలే సామవేదంలో ఉంటాయి. కానీ తేడా ఎక్కడ? ఋగ్వేదంలో ప్రిన్సిపుల్స్ మాత్రమే ఉన్నాయి, సామవేదంలో యుటిలిటీ ఫ్యాక్టర్ ఉంది. దే ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. అంటే ఋగ్వేదంలో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని ఉంది, సామవేదంలో స్కూల్స్ కట్టడం, కాలేజెస్ కట్టడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. దెన్ ఇట్ బికమ్స్ ఎ గేమ్. ఇందుకు గేమ్ మాకొద్దు, మేము చదవము, లేదు వాళ్ళని తీసుకొచ్చి పట్టుకొచ్చి చదివించండి. అదేదో మొన్న చంద్రబాబు నాయుడు గారి స్కీమ్ ఉంది కదా, వెరీ హైలీ స్పిరిచువల్ స్కీమ్. మెనీ ఆఫ్ ది స్కీమ్స్ స్పిరిచువల్ స్కీమ్స్. కానీ ఎక్కడ ఎందుకు దెబ్బతింది అంటే, సో మెనీ పీపుల్ హూ కోంట్ అండర్స్టాండ్ దోస్ స్కీమ్. ఆయనకి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఎందుకంటే హయ్యర్ లెవెల్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి డివైన్ ఇన్స్పిరేషన్ తెలియకుండా వస్తుంటుంది. డివైన్ ఇన్స్పిరేషన్ యావరేజ్ మానికి రాదు, అది గుర్తుంచుకోండి. వెంకటేశ్వర స్వామి నాలో దూరాడు, అంటే సాయిబాబా నాలో దూరాడు. ఆయనకింతే పని పాపం, నీకంటే గొప్పవాడు దొరకలేదు వాడికి. ఆ భ్రమ నుంచి మీరు బయటపడాలి. బాధ్యత దూరిందండి, మాస్టర్ వెళ్దావా అన్నాడు, సరే పదండి. తర్వాత ఏం చెప్తే మాస్టర్ కూడా వచ్చారు. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటి అంటే, ఫుల్నెస్ అది, నో గాడ్ కెన్ ఎంటర్ ఏ హ్యూమన్ బాడీ. ఎందుకంటే హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ లిమిటెడ్. అందులో మన బాడీస్ అసలు నీ శరీరం నీ మాట వినకపోతే భగవంతుడు మాట ఎక్కడ వింటుంది? నీలో దూరి ఏం చెప్తాడు ఆయన పాపం? శిక్ష వేస్తాడు, నమ్మకండి. అది గుర్తు చేసుకోండి. మీరు సామవేదం అర్థమైంది కదా. అంటే ఏంటి సామవేదం అంటే, వెన్ యు ఆర్ లెర్నింగ్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ యూ షుడ్ నో ద యూనివర్సల్ ప్రిన్సిపల్స్. ఆ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఫ్రెంచ్ రివల్యూషన్ రెనేసెన్స్ అంటాం మనం, అంటారు డెవలప్మెంట్ ఆఫ్ బ్రిటిషర్స్ ఇంటి గ్లోబల్ కింగ్షిప్ అండ్ ఇట్స్ లాస్ ఇవంతా కూడా వాజ్ కంట్రోల్డ్ బై ది వరల్డ్ గవర్నమెంట్. దానికి నలుగురు, నాలుగు పోస్టులు ఉన్నాయి, నలుగురు కంట్రోల్ చేస్తారు అంటే ఓ ప్రైమ్ మినిస్టర్, స్టేట్ లో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ కంట్రోల్ చేస్తాయి. కానీ చీఫ్ మినిస్టర్ ఈ ప్రైమ్ మినిస్టర్ ఒకడే కాదు, మారుతూ ఉంటారు. ఎలాగా నలుగురు ఉన్నారు మనకి ఈ విశ్వ పరిపాలనా వ్యవస్థని చూసేటటువంటి వాళ్ళు, వాళ్ళని కుమారులు అంటాం. అంటే దే ఆర్ ఎవర్ యంగ్, ఎందుకంటే యంగ్ ఇన్ మైండ్ లేనటువంటి వాళ్ళు విశ్వ పరిపాలన ఏం చేస్తారు. ఇంచేత ఈ విశ్వ పరిపాలన దాంట్లో ఉండేటటువంటి సాధక బాధకాలన్నీ తెలిసేటటువంటి విద్య గీతలో చెప్పబడింది. ద యూనివర్సల్ లాస్ విచ్ కంట్రోల్ ది యూనివర్సల్ గవర్నమెంట్. అందుకే గీతని ఆశ్రయించుకునే నేను మూడు లోకాలను పాలిస్తున్నాను అని కృష్ణుడు చెప్తాడు. అంటే ద గీత ఈజ్ అవర్, ఏమంటారు పుస్తకాన్ని, కాన్స్టిట్యూషన్. గీతలో చెప్పబడినటువంటి జీవిత విధానాన్ని దాటి యూ కెనాట్ లివ్. కానీ గీత జీవిత విధానాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఇప్పుడు నేను చెప్పేటటువంటి అనేక కొటేషన్స్ అన్ని గీత నుంచి కదా. వేదానా సామవేదం, ఇట్ ఈస్ ఫ్రమ్ గీత, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది వరల్డ్. ఇంకా గీతని ఆ దృష్టిలో మీరు చూడాలి. గాంధీ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు స్వాతంత్ర సంగ్రామంలో, నాకు ఎప్పుడు డౌట్ వచ్చినా గీత గైడెడ్ మీ. ఆ మాట చాలా మంది అన్నారు. మరి మన ఇళ్లలో గీత ఉంటుంది, ఐ డోంట్ నో వాట్ గీత ఇట్ ఈస్ గైడింగ్ దట్. ఇంకేత ఈ కాన్సెప్ట్స్ లేవు. కాన్సెప్ట్స్ లేని వాడికి కాన్స్టిట్యూషన్ ఎందుకు? ఇంకేత ఋగ్వేదము, సామవేదము, అథర్వవేదము నేచర్కి ఎగేనెస్ట్గా ప్రొటెక్షన్ తీసుకునేటటువంటి విద్య. నేచర్ నువ్వు సెల్ఫ్ వణకమంటుంది, నువ్వు హీటర్ పెట్టుకుంటావు. నేచర్ నువ్వు ఎండలో వానలో తడు అంటుంది, నువ్వు ఇల్లు కట్టుకుంటావు. ఇదంతా అధర్వణ ఏదన్నా వస్తుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, మెడిసిన్, వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసే విధానము యజుర్వేదంలో వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ సపోజ్ టు learn and what to you, to what use you will use this knowledge. Akkada kuda language correct chestunnani. Ee knowledge ni meeru enduku upayoginchukuntaru, enduku upayoginchukuntaru ani cheppanu. Involution, evolution, idu gurtunchukondi. It is teliyinatuvanti vidya, aadhyatmika vidya kaadu. Meeku involution teliyali, evolution teliyali. Involution ante life entering into matter. ఇవల్యూషన్ అంటే లైఫ్ యూజింగ్ మ్యాటర్ ఫర్ ఇట్స్ పర్పస్. దాన్ని కాన్షియస్నెస్ అంటాం. పదార్థాన్ని మనం ఉపయోగించుకుంటాం, కానీ లైఫ్ పర్పస్కి ఉపయోగించుకుంటే స్పిరిచువలిజం ఉంటుంది, నీ పర్పస్కి ఉపయోగించుకుంటే సెల్ఫిష్నెస్ అంటుంది. అర్థం కదా? అంతే, ఇది మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. వై డూ యూ వాంట్ టు లెర్న్ దిస్? వాట్ ఎలిజిబిలిటీస్ యూ హ్యావ్ టు అటెండ్ దిస్? I will try to do my best. Antena, will you try to do your best? You will do or die, you will not try. A try ane tetandi mata me eppudu me nalikalo nunchi vachina avasar nali gattiga korikisukondi. Inka mee life lo try chestanu ane mata anuddu. You will do it or die while doing it. ఆ మానసిక స్థితి ఉన్నవాళ్లే ఈ విద్యను నేర్చుకోగలరు. యుగ సంధి ఈశ్వరేచ్ఛ. ఇది పూజ గురుదేవుడు శ్రీరామ్ శర్మ ఆచార్య గారు జూన్ 16th, 17th, 18th, 1971 లో మథుర బృందావన్ రోడ్ల మధ్య 500,000 మంది సాధకులు చూడటానికి వచ్చిన వాళ్ళు, ఐ డోంట్ నో హౌ మెనీ ల్యాక్స్ దే ఆర్ సాధకులు. ఆయన పిలుపు విని వచ్చినటువంటి వాళ్ళు 500,000 మందికి ఆయన ఒక స్మాల్ టౌన్షిప్ నిర్మించాడు. స్మాల్ టౌన్షిప్, అంతవరకు నేను ఆయన చూడలేదు. ఈవెన్లో ఐ హెడ్ అబౌట్ హిమ్ 69 అక్టోబర్ వెళ్ళాను. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళాను. ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు గో, బట్ ఐ వెంట్. డూ ఆర్ డై యొక్క ఇంప్లిమెంటేషన్ అప్పుడు అలా జరిగింది అని నాకు తెలియదు. ఐ వాంటెడ్ టు గో, ఐ వెంట్. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, మా స్నేహితులు అందరూ వరగెత్తి వెళ్ళని ఇవ్వలేదు వాళ్ళు. నేను యాక్చువల్గా సినిమాల్లో లెవెల్లో విలన్ బంధుకాల నుంచి హీరోయిన్ తప్పించుకున్నాను, లెవెల్లో తప్పించుకున్నాను. కానీ అప్పుడు అంత గొప్ప పని చేస్తున్నాను నాకు తెలియదు. ఇప్పుడు నాకు తెలుస్తుంది డూఆర్ డై స్త్రీ కంటే అది వెళ్ళాం. వెళ్తే వర్షాలు, పిచ్చి వర్షం, మామూలు వర్షం కాదు. 500,000 మంది ఉండటానికి వసతి ప్రొవైడ్ చేసి ఆహార వ్యవస్థ ఏర్పరిచిన అన్ని కొట్టుకుపోయాయి ఆ వర్షంలో, అన్ని కొట్టుకుపోయాయి. అంటే నేను వెళ్ళినప్పుడు వర్షం స్లైట్ డ్రిజిల్ ఉంది, కొంచెం ఎక్కువైంది. అంటే ఐ వెంట్ దేర్ ఆన్ 16th నుంచి క్యాంప్ వర్షం కురుస్తుంది. హోరుగా వర్షం కురవటం మొదలెట్టింది. టెంట్లు సామాన్లు అన్ని కొట్టుకుపోయాయి. అప్పుడు నాకు, నేను అనవసరంగా ఈయన దగ్గరికి వచ్చాను, నేను ఎంత కష్టపడి వచ్చాను, ఇట్ జస్ట్ కాంట్ ఇమాజిన్. సినిమాటిక్ ఎగ్జాంపుల్, నో ఎగ్జాంపుల్ ఎట్ ఆల్. అంత కష్టపడి వెళ్ళాను నేను. వెళ్తే ఏముంది అక్కడ, వర్షం కురుస్తుంది, అనుకూలమైన పరిస్థితులు లేవు, కొట్టుకుపోయాయని నేను తప్పు చేశాను నేను. కానీ వచ్చేసాను కనుక ఐ డి స్టే దేర్ ఫర్ 3 డేస్, వచ్చేసాను నేను. కానీ అన్నిటికంటే పెద్ద పాట ఏంటంటే రిటర్న్ అవ్వకపోవడానికి అసలు కారణం నాట్ మై హీరోయిజం అండ్ డెడికేషన్ టు మై గురు. అసలు కారణం ఏంటంటే పరిగెట్టుకు వచ్చే పారిపోయి వెళ్తే తంటారు. కానీ అందుకనే ఆగిపోయా. 3:30 ఆ రోజు రాత్రి, అంటే 16th మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో గురువు గారు వస్తున్నారు. పెద్ద గురువులే, వర్షం కూడా ఆపలేకపోయాడు, అన్ని కొట్టుకుపోయాయి. ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీన్. వెళ్ళిన ఆయన్ని చూడటానికి, ఆ పిచ్చి పనులు మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. వెళ్తాము, చూడవలసిన వాళ్ళు కనిపించకపోతే వీళ్ళు చూసేది ఏంటి నా మొహం అని వెళ్ళి నాకు చాలా ఇంపార్టెంట్ వస్తుంది. అప్పుడు ఆ పక్కనే మాట వినిపిస్తున్నా, ఇంద్రుడు కోపగిస్తూ ఉంటాడు, టెస్ట్ చేస్తూ ఉంటాడు. చేత మీదేమీ అధైర్యపడకండి, ద క్యాంప్ విల్ బి కండక్టెడ్, ఎంత వర్షం ఉన్నా కూడా, ఎలాంటి అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా క్యాంప్ కండక్ట్ చేయబడతాయని ఆయన మాటలు వినిపిస్తున్నాయి. ఆయన పట్టించుకోలేదు, పక్కన తీయబడుకున్నాను. పుట్టిన 7:30 మిల్క్ వచ్చింది నాకు. మిల్క్ వస్తే అన్ని టెంట్లు అలాగే ఉన్నాయి, కొట్టుకుపోయినవి అవంతా కూడా. ఓవర్ నైట్ ఇన్ ఫ్యూ అవర్స్, 2 or 3 hours ఎవరి అగైన్ రీబిల్ట్. లైట్ డ్రిజిల్ ఉంది, అంటే అశ్వమేధ యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళకి దాని యొక్క అతి మైల్డ్ స్వరూపం చూశారు మీరు. నేను అప్పుడు చూసాను దాని యొక్క అతి మైల్డ్ స్వరూపం. అశ్వమేధ యజ్ఞంలో పడిన వర్షము దాని తర్వాత పడింది. అది జరిగిన తర్వాత ఆయన దగ్గర దీక్ష తీసుకున్నాను నేను. 500,000 మందిలో ఒక వ్యక్తిగా నేను ఆయన దగ్గర దీక్ష తీసుకున్నాను. ఇందుకు ఈ విషయం చెప్తున్నాను, ఇక్కడ 2 విషయాలు మీకు గుర్తుంటారు. యుగ సంధి, ఈశ్వర ఇచ్ఛ అనేటటువంటి 2 పాయింట్స్ మీకు అర్థం అవ్వాలి ఈ విషయంలో. యుగ సంధి అనేటటువంటిది ఓ విచిత్రమైనటువంటి ప్రణాళిక అన్నది గుర్తుంచుకోండి. గడియారాన్ని చూస్తే దాని యొక్క వెరీ క్రూడ్ ఎఫెక్ట్ మీకు కనిపిస్తుంది. సెకండ్స్ ముందు 60 సార్లు తిరిగిపోతుంది, తిరిగిపోతే మినిట్స్ ముందు ఒకసారి తెలుగుతుంది. మినిమం 60 సార్లు తెలివితే కానీ ఇందులో ఏ ఒక్క ముందు కూడా అటుదిడ్డంగా ఇడ్రాటిక్గా బిహేవ్ చేస్తుంది అనుకోండి, టైం ఏమైపోతుంది? అర్థమైంది కదా. అంచేత ఈ విశాలమైనటువంటి కలియుగము, సత్యయుగము లాంటి లక్షలాది సంవత్సరాల యుగాలు, ఆ పెద్ద యుగము అంటే అవర్ హ్యాండ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? మినిట్స్ హ్యాండ్ మీద ఆధారపడి, మినిట్స్ హ్యాండ్ సెకండ్స్ హ్యాండ్ మీద ఆధారపడి. అంచేత ఈ యుగాలన్నీ కూడా ఈ ఒక్క రోజు మీద ఆధారపడి ఉంటాయి. దట్ ఈజ్ అవర్ సెకండ్ హ్యాండ్. ఈ రోజు నువ్వు ఎలా తిరిగావో నువ్వు చూసుకుంటే, 325 రోజులు నువ్వు ఎలాగ తిరిగావో చూసుకుంటే మినిట్స్ హ్యాండ్, రోజు సెకండ్ హ్యాండ్, 365 డేస్ 1 ఇయర్ మినిట్స్ హ్యాండ్. ఈ మినిట్స్ హ్యాండ్ అవర్స్ చూపిస్తుంది. సత్యయుగమా, ద్వాపర యుగమా, త్రేతాయుగమా, కలియుగమా? ఈ లాజిక్ అర్థమైందా మీకు? కానీ ఇది ఒక సెకండ్ ఇలా ఠక్ 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 అని కొట్టుకుంటుంది కదా, ఒక జర్క్ ఉంటుంది అక్కడ. మన నిత్య జీవితంలో కూడా జర్క్ ఉంటుంది. సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, ఠక్. సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమం అవుతుంది, ఠక్. ఈ ఠక్ అనేటటువంటిది యుగ సంధి. అంటే ఒక సెకండ్ నుంచి రెండో సెకండ్, రెండో సెకండ్ నుంచి మూడో సెకండ్కి మనం మారుతూ ఉంటాం. అంటే యుగ సంధి అంటే అర్థమైంది కదా, ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ టైప్ ఆఫ్ టైం టు అనదర్ టైప్ ఆఫ్ టైం. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యుగ సంధి అంటే ఏమిటో, కాలం గురించి స్పేస్ గురించి అవగాహన లేనటువంటి బతుకులు ఉన్నాయి. రెండు అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి దీని గురించి చెప్పేవి. డాక్టర్ ఐన్స్టీన్ అండ్ హిస్ యూనివర్స్ అని లింకన్ అనుకుంటా రాసినటువంటి వాడు ఆ బుక్. రెండోది చేతులు, చెవులు, కాళ్ళు లేనటువంటి వ్యక్తి రాసినటువంటి పుస్తకం. వాడు ఓ ఎలక్ట్రానిక్ వీల్ చైర్లో కేవలము లిప్ మూవ్మెంట్, వర్డ్ కూడా బయటికి రావు. చాలా అద్భుతమైనటువంటి రెండు పుస్తకాలు రాశాడు. నేను పేరు మన గుర్తు రావడం లేదు. స్టీఫెన్ హాకింగ్, స్టీఫెన్ హాకింగ్. ఆయన అనేక మంది వాళ్ళకి ఫిజిక్స్లో పిహెచ్డి గైడ్ చేస్తున్నాడు. హీ కెనాట్ మూవ్, చేతులు కలపలేదు, తల కలపలేదు, మాట్లాడలేదు. మాట్లాడగలమేమో, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, కానీ చేతులు కాళ్ళు మెడ అది ఏం కలపలేడు. అతనికి ఒక స్పెషల్ కంప్యూటర్ తయారు చేసి ఇచ్చారనమాట, అతని కళ్ళ మూవ్మెంట్ దాంతో అక్కడ మెసేజ్ రావడానికి ఈజీగా. అండ్ హీ రోట్ బ్యూటిఫుల్ 2 బుక్స్. నాకు ఆ పేర్లు కూడా గుర్తు రావడం లేదు. టైం మీద రాశాడు. అవి చదివితే మనకి ఈ యుగాలు అంటే అవి అర్థమవుతాయి. జత మన స్పిరిచువలిజం ఇస్ నాట్ ఫర్ నిన్ కామ్ ఫోక్స్ అనేది. చాలా కష్టపడి చాలా లోతుగా తెలిసి అధ్యయనం చేయవాళ్ళకి ఈ యుగ సంధి కాలాలు అర్థమవుతాయి. ఈ యుగ సంధి కాలాలలో ఓ విచిత్రమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని గుర్తుంచుకోండి. సూర్యోదయం అయింది, ఆ టైం అప్పుడు రాజాధిరాజు దగ్గర నుంచి, ఫైటర్ దగ్గర నుంచి, బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి ఎందుకు పనికిరాని అడుక్కు తినేవాడు కూడా ఒకే పని చేస్తారు. మొహం కడుక్కుంటారు, బాడీ క్లీన్ చేసుకుంటారు, వీలైనంత వరకు నీట్గా బట్టలు వేసుకుంటారు. అంటే సూర్యోదయ కాలంలో రాత్రి పోయి పొగలు వచ్చేటటువంటి కాలంలో ఎవడు ఏమి చేస్తున్నా అందరూ కామన్గా ఒకే పని చేస్తారు. యుగ సంధి కాలం అంటే అది అవునా కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిద్రలేశాడు, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడా? నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అంది కదా. మామూలుగా అతి లో జీవితం జీవిస్తున్నవాడు లేచాడు, మొహం కడుక్కోవాల్సిందే కదా, టాయిలెట్కి వెళ్ళాల్సిందే కదా, స్నానం చేయాల్సిందే కదా. అంటే ఈ యుగ సంధి కాలంలో కొన్ని పనులు అందరూ ఒకేలాగా చేస్తారు. ఈ కాలం యుగ సంధి అని చెప్పటంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, కింద తేటాలో ఉన్నటువంటి అసలు ఎందుకు పనికిరానివంటి బిత్తగాడు దగ్గర నుంచి ప్రపంచాన్ని శాసించేటటువంటి గవర్నర్స్, ప్రెసిడెంట్స్ మొదలగు వాళ్ళందరూ కూడా చేసేటటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఒకే రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి వాళ్ళు. చేస్తేనే అది యుగ సంధి అవుతుంది. ఆ కాలంలో పాయింట్ అర్థమైంది. ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలా? ఇంకో యుగ సంధి టైం. యుగ సంధి అంటే ద పీరియడ్ బిట్వీన్ టూ డిఫరెంట్ యాక్టివిటీస్ మధ్య ఉండేటటువంటి టైం. అరౌండ్ 9 to 10:30 మధ్యన అదొక యుగ సంధి. ఇంట్లో కూర్చొని పడుకునేవాళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఆఫీసులకు వెళ్ళాలి. ప్రెసిడెంట్, గవర్నర్ వాళ్ళు అయినా ఆఫీసుకు వెళ్ళాల్సిందే. సెక్రటరీకి అక్కడికి, ప్రైమరీ స్కూల్ చదువుతున్న, అప్పర్ కేజీ చదువుతున్న పిల్లలు ఆ టైంకి బస్సులవి అంటే, సాధారణంగా ఆ టైం అప్పుడు మెజారిటీ ఎందులో ఉంటారు? వాహనాల్లో ఉంటారు. మెజారిటీ ఆర్ ఆన్ ద రోడ్ గోయింగ్ టువర్డ్స్ దే ఆఫీస్. సరే, 10 నిమిషాలు కావచ్చు, 2 గంటలు పట్టచ్చు, అది వేరే విషయం. కానీ దీన్ని యుగ సంధి అని ఎందుకంట? మనం ఇంట్లో మీరు చేసేటటువంటి యాక్టివిటీస్కి స్వస్తి చెప్పి ఒక చోట వేరే టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడానికి మీరు వెళ్తున్నారు. ఈ మధ్యకాలం ఏంటి? సంధికాలం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు. ఈ సంధికాలంలో మళ్ళా అన్ని లెవెల్స్ వాళ్ళ యాక్టివిటీ ఒకటే, వాహనాల్లో ఉండాల్సిందే కాదా? అంతేత యుగ సంధి అనేటటువంటిది 2 different types ఆఫ్ యాక్టివిటీస్ మధ్య ఉన్నటువంటి కాలము అని గుర్తుంచుకోండి. అలాంటప్పుడు మీరు శ్వాస పీల్చుకుంటున్నారు. ఆ యాక్టివిటీ ఏంటి? గోయింగ్ ఇన్. శ్వాస వదులుతున్నారు. ఆ యాక్టివిటీ ఏంటి? కమింగ్ అవుట్. ఈ మధ్య ఒక గ్యాప్ ఉంది. లోపలికి వెళ్తున్నటువంటి దానికి మళ్ళీ బయటకు రావాలి కదా. అంటే దేర్ ఇస్ ఎ టర్నింగ్ పాయింట్. ఎట్లీస్ట్ యూటర్న్ అనుకోండి, ఆల్మోస్ట్ ఆ యూటర్న్ యుగ సంధి. ఈ యూటర్న్స్ లో టైం గ్యాప్స్ మారుతూ ఉంటాయి. సెకండ్స్ లో 1 సెకండ్ గ్యాప్, మినిట్స్ లో 1 మినిట్ గ్యాప్ వస్తుంది, అవర్స్ లో 1 అవర్ గ్యాప్ వస్తుంది. తెలాసైనా ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్ యుగ సంధిలే. కానీ చిన్న యుగ సంధి 1 సెకండ్లో అయిపోతే పెద్ద యుగ సంధి 1 నిమిషం గ్యాప్ లో వస్తుంది. ఇది 60 సెకండ్స్ కొట్టుకుంటే కానీ అది ఒకసారి కట్ అంటారు. ఏది అది? మినిట్స్ హ్యాండ్. ఇది 60 సార్లు కొట్టుకుంటే కానీ అవర్స్ హ్యాండ్. తేడా అర్థం అవుతుంది కదా. ఈ యుగ సంధి కాలము దేని గురించి వీళ్ళు చెప్తున్నారో అది 6000 సంవత్సరాలకి ఒకసారి వచ్చే యుగ సంధి. అది మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. ఈ 6000 సంవత్సరాలకి వచ్చే యుగ సంధి యొక్క యాక్టివిటీ స్టార్టింగ్ ఎండింగ్ 150 ఇయర్స్ దిస్ సైడ్ అండ్ 150 ఇయర్స్ దట్ సైడ్. అంటే 1850 to 2150 వరకు ఉంటుంది. అంటే అర్థమేంటి? ఈ టైం పీరియడ్ లో అందరూ ఒకే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అన్న ప్రిన్సిపుల్ మీకు అర్థం అవ్వాలి. యుగ సంధిలో నేను ఇంకో రకంగా పనిచేస్తాను, నువ్వు యుగ సంధిలో పడవు కనుక విశ్వ కళ్యాణ హేతవ కార్యక్రమాలు చేయలేవు కనుక ఖచ్చితంగా అది విశ్వ కళ్యాణానికి విరుద్ధంగా ఉంటుంది కనుక నువ్వు ముక్కలు అయిపోతావు. అది ఫస్ట్ పాయింట్. అందులో మన అదృష్టం కొద్ది 150 సంవత్సరాలు మనం వేస్ట్ చేసేసుకున్నాం. ప్రకృతిని శాసించేటటువంటి మనం వాళ్ళని పరమ గురువులు అంటాం. మిగతా వాళ్ళు రకరకాల పేర్లతో పిలుస్తారు. అన్ని రిలీజియస్ కాన్సెప్ట్స్ లో ఉన్నాయని. వాళ్ళు నిద్రపోలేదు, వాళ్ళకు అనుగుణ్యంగా జీవించే వాళ్ళు నిద్రపోలేదు. థింగ్స్ హ్యావ్ చేంజ్. 1850 నుంచి ఇంతవరకు మీరు చూసుకుంటే ప్రపంచానికి ప్రకృతికి దాసుడైనటువంటి మానవుడు ప్రకృతిని గెలిచేశాడు. 1850లో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకోండి. ద సైంటిఫిక్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఆర్ ద బూమ్ గివెన్ బై ద పరమ గురువు. టు అన్నోయింగ్ పీపుల్. అంతట వాళ్ళు సైంటిస్ట్ అనేటటువంటి పేరుతో మేము కనిపెట్టామనుకుని మెటీరియలిస్టిక్ గ్రౌండ్కి చాలా పెంచేశారు. ద బూన్ ఈజ్ ఫ్రమ్ ద మాస్టర్, మిస్యూజ్ ఈజ్ బై సైంటిస్ట్ చేసినటువంటి చాలా పెద్ద తప్పు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, వాళ్ళు కనిపెట్టినటువంటి దాన్ని పేటెంట్ ఎప్పుడైతే చేసుకోవటం మొదలెట్టారో అప్పుడు కొంపముంచారు. అంతకుముందు పేటెంట్స్ ఏం లేవు. ఎడిసన్ కనుక లైట్ని పేటెంట్ చేసి ఉంటే మీకు బల్బు కూడా వెలిగేది కాదేమో. ఇప్పుడు న్యూటన్, డాల్టన్, ఆల్ ది సైంటిస్ట్, వాళ్ళు కనిపెట్టింది అప్పటికప్పుడు ప్రపంచానికి అందజేశారు. ఇప్పుడు కూడా సైన్స్ ఎందుకు డెవలప్ అవుతుంది అంటే, ఏ కొత్త డిస్కవరీ వచ్చినా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డిస్కస్డ్ ఇక్కడ. ఇవాళ వాడు డిస్కవర్ చేస్తాడు, అరగంట తర్వాత ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది ఆ డిస్కవరీ. అంతవరకు బాగానే ఉంది సైంటిఫిక్ డిస్కవరీ. కానీ సైంటిఫిక్ డిస్కవరీస్ ఎప్పుడైతే సెల్ఫిష్ ఎండ్స్కి యూటిలైజేషన్ మొదలైందో, ఆ పరమ గురువులు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాం. ఈ జ్ఞానమంతా కూడా మనం అర్థం చేసుకుని జీవిస్తాము అన్న దానికి మనం ఇచ్చేటటువంటి శ్లోగన్ ఏంటి అంటే, వందే దేవమాతరం. ఇందాక వేదమాతరం అని చెప్పాను కదా, వేదమాతరం అంటే నాలుగు వేదాలు అర్థం అవ్వాలి. వందే దేవమాతరం అంటే ఇది అర్థం అవ్వాలి. దేవతలు అనేటటువంటిది ప్రాకృతిక శక్తులకి దేవత అని పేరు పెట్టారు మన వాళ్ళు. ఎందుకంటే ప్రాకృతిక శక్తులకి ఇవ్వటమే తప్ప తీసుకోవటం తెలియదు. ఓ విత్తనం ఉంది, చెట్టుగా మారుతుంది, పండిస్తుంది, ఇవ్వటమే. అంచేత వనస్పతయో దేవత. వాయువు ఉన్నాడు, గంధాన్ని తీసుకెళ్తాడు. హవ్యవాహ కవ్యవాహ అని రెండు రకాలైనటువంటి ఏర్ సంకీర్తున్నాయి. దాన్ని అగ్ని ఉపయోగించుకుంటుంది. దాన్ని మీరు కావాలంటే ఇడా పింగళ అనుకోవచ్చు, ఇన్ యాంగ్ అనొచ్చు. దర్ ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, పాజిటివ్ సైడ్లో వెళ్లే ఫోర్స్, నెగిటివ్ సైడ్లో వెళ్లేటువంటి ఫోర్స్. కానీ రెండూ అవసరమే. సర్క్యూట్ పూర్తవ్వాలి అంటే పాజిటివ్ సైడ్లోనే వెళ్తూ కూర్చుంటారంటే సర్క్యూట్ ఎక్కడ పూర్తవుతుంది? అది వాయువు దేవత, అగ్నేయ దేవత, నీళ్లు వరుణో దేవత. అంటే ఇవన్నీ దేవతా శక్తులతోనే మీరు వాడుకునేది. మీరు దేవతా సాక్షాత్కారం కావాలి, వరుణదేవుడు నాకు కనిపించాలి, వరుణాస్త్రం ఉపయోగించాలి. ప్రకృతి ఇప్పుడు మన మీద వరుణాస్త్రం ఉపయోగిస్తుందేమో అనిపిస్తుంది. నేను నిన్న మీకు చెప్పాను కూడా, కొంచెం మీరు ఆ యువసంధి కాలం యొక్క సైక్లిక్ ప్రాసెస్ అర్థమవుతే, కొన్నాళ్ళు బాంబే ఎయిర్పోర్ట్ మూతబడింది బికాజ్ ఆఫ్, ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా అది నాకు తెలిసి ఎప్పుడు నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఏ ఎయిర్పోర్ట్ ముదిగింది? వైజాగ్ ఎయిర్పోర్ట్ ముదిగింది. మీకు సైక్లిక్ ప్రాసెస్ అర్థమవుతే యూ కెన్ గెస్ విచ్ అదర్ ఎయిర్పోర్ట్ ఇస్ గోయింగ్ టు బీ. ఈ సంధి తెలియదు, యుగ సంధి కాలం తెలియదు. ఇందుకు సైక్లిక్ ప్రాసెసెస్ ఎలా నడుస్తున్నాయి, ఇందుకు బాంబే నుంచి అది వైజాగ్కి షిఫ్ట్ అయింది, ఆ షిఫ్ట్ అవుతున్నటువంటి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అదంతా ఏమిటి, యుగ సంధిలో ఇంత పెద్ద నాలెడ్జ్ ఉంది. అందుకని మొట్టమొదట ఇందులో ఏం చెప్పారంటే, మనం ఈనాడు యుగ సంధిలో ఉన్నాము అన్నది మీకు తెలియాలి. యుగ సంధిలో ఉన్నాము అంటే మొట్టమొదట మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, అందరూ ఒకేలాంటి పని చేయాలి కనుక గాయత్రి మంత్రం కొంతమందే చేయాలి అనేటటువంటి మాట యుగ సంధిలో ఒప్పుకోము. యుగ సంధి తర్వాత ఏమవుతుందో మనకి తెలియదు. గాయత్రియే కాదు, అన్నీ కూడా అందరూ చేయాలి. యుగ సంధి వల్ల వచ్చినటువంటి కాన్సెప్ట్ అది. అది అర్థం కాని వాళ్ళు ఏమంటారు, నేను చేయకూడదండి, నేను చేయొస్తా అండి. మురుకులు యుగ సంధి కాలంలో నేను చేయొస్తా చేయకూడదండి. మరి యుగ సంధి కాలంలో ఏ టైప్ ఆఫ్ యూనిఫామ్ యాక్టివిటీస్ తయారు చేయాలి అంటే ద మాస్టర్ చేయాలి. గురువులు చెప్తారు మీరు చేయండి అని. ఎందుకంటే యుగ సంధిలో ఏం చేయాలో అనేది మనకి తెలియదు, కాన్సెప్ట్ లేవు. చిన్న చిన్న యుగ సంధిల్లో ఏం చేయాలో మనకి తెలుసు. పెద్ద పెద్ద యుగ సంధిల్లో కంట్రోలింగ్ ఏ లార్జ్ చంక్స్ ఆఫ్ టైం పీరియడ్ మనకి తెలియదు ఏం చేయాలి. అంటే ఎవరు చేయాలి, వాళ్ళు చెప్పింది చేయాలి. ఇంకైతే మనము ఈ యుగశాంతి సమయంలో ఉన్నాం కనుక ఎవరు చెప్పినట్టు చేయాలి? ఈశ్వరేచ్ఛ. అది ఆ హెడ్డింగ్. అది చేయలేని వాళ్ళు యుగశాంతిలో లేరు. అంతే, అంతకంటే ఏమీ లేదు. అక్కడ యుగశాంతిలో ఉంటామా ఉండమా అది యూ హ్యావ్ టు డిసైడ్. ఉదాహరణకి అరౌండ్ ఫిబ్రవరి మార్చ్ కొంతమందికి చదువుకునేటటువంటి యుగశాంతి వస్తుంది, పరీక్షా సమయం అది. అంతే కదా, యూనివర్సిటీస్లో కానీ, హై స్కూల్స్లో కానీ, జూనియర్ కాలేజెస్లో కానీ, కాలేజెస్లో కానీ జనవరి వచ్చింది అంటే మంటెక్కుతుంది. సిలబస్ పూర్తి అవ్వలేదు, అదవ్వలేదు, అన్నిటికంటే ముందు పేపర్ వర్క్ పూర్తి చేయలేదు, నేను సిలబస్ పూర్తి చేశాము అని రాసి ఇవ్వాలి. పిల్లలు ఏం చేయాలి? చదువుకోవాలి. కానీ ఈ పేపర్ వర్క్ పూర్తి చేసే, సిలబస్ పూర్తి చేసే బాధ్యత, చదువుకుని మార్కులు తెచ్చుకునేటటువంటి బాధ్యత అందరిది కాదు, విద్యార్థులే మాత్రమే. అంచేత ఎన్రోల్మెంట్ చేయటానికి రెసిడెన్షియల్ కాలేజీలో మీరు ఇంటింటికి తిరగచ్చు, కానీ జాయిన్ అయిపోయినటువంటి వ్యక్తులకి మాత్రం ఇంకో పనేం లేదు. ఐదర్ యూ విల్ బి టీచింగ్ ఆర్ టేకింగ్ ఎగ్జామ్. బాధ్యత అర్థమైంది కదా. అంచేత ఈ యుగశాంతి కాలంలో మేము ఈ యుగశాంతికి తగిన పనులు చేస్తాము అనుకునేటటువంటి వాళ్ళకే బాధ్యత. మేము చెయ్యము అనుకునేటటువంటి వాళ్ళకి ఏ బాధ్యత లేదు. వాళ్ళ కొంపలు ములగవు, ఏమవదు. వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఇంకా హాయిగా ఉండొచ్చు మీ దృష్టిలో. మేము పిచ్చివాళ్ళలా కష్టపడుతున్నాం. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు అందరూ పడుకుని ఉంటే పాపం వీడు 2 గంటలకి నిద్ర లేచి పరీక్షలు చదువుతూ ఉంటాడు. లోపల ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఎంఎస్సీ పరీక్షలు రాస్తున్నప్పుడు నా ఒక చెల్లి ఐడియా చెప్తాను నేను. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇది వెరీ బిగ్ ఏరియా, చాలా పెద్ద ఏరియా. గుంటూరు నగరం నుంచి ఉన్న యూనివర్సిటీ అంట. పరీక్ష రాయడానికి వెళ్తూ ఉండేవాడిని ఎండాకాలం. అక్కడ గేదెలు పక్కన కాలువల్లో పడుకుని కానీ కొడుతూ ఉండేది. అమ్మయ్యా, ఈ పరీక్ష రాసేసాక నా జీవితంలో ఇంకా పరీక్ష రాయక్కర్లేదు, అలా ఉండాలి అనుకునేవాడిని నేను. రిలాక్స్డ్గా కుళ్ళొచ్చేది వాటిని చూస్తే. నేనేమో పరీక్షకి వెళ్తూ ఉంటే అలాగే మీకు కుళ్ళు కావచ్చు. నేనేమో ఇది సంధి అని ఇంత అవస్థ పడుతూ ఉంటే వాళ్ళు హాయిగా ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. క్షమానికి ఆడుకోండి, పాడుకోండి, దానికే ఉంది. నో నీడ్ ఫర్ యూ టు రైట్ దీస్ ఎగ్జామ్స్. దానికి మీరు ఏ లాజిక్ అయినా పెట్టుకోండి. ఫలానా కారణం వల్ల నేను చేయలేకపోయానని ఆ ఫూలిష్ నోషన్ వదులుకోండి. మీకు ఇష్టం లేక చేయలేదు అంతే. అది మాత్రం గుర్తుంచుకోండి. నెవర్ నెవర్ యు సే ఐ కుడెంట్ డూ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. ఆ వీక్నెస్ ఒప్పుకోండి. నాకు ఇష్టం లేదు, చేయలేదు. యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఫలానా వాడి వల్ల మానేశాను అంటే వాళ్ళు గంగలో దుక్కుమంటే దుక్కుతావా, నిప్పులో దుక్కుమంటే దుక్కుతావా, విషం తాగమంటే తాగుతావా? అంటే నీకు ఇష్టం లేని పని నువ్వు ఎలాగో చేయవు. వాళ్ళు చెప్పినా ఇది మాత్రం వాళ్ళు చెప్పినట్టు చేశాననే నటన చేసి మిమ్మల్ని మీరు మోసగొస్తుంది, నన్ను మోసగించదు. ఆ మాట నేను ఒప్పుకోను. మీరన్నా నేను నవ్వు ఊరుకుంటా, లోపల నాకు చాలా నవ్వు వస్తుంది, విపరీతంగా నవ్వుకుంటాను. ఎంత అజ్ఞాన అంధకారంలో ఉన్నారు, వాడి వల్ల వీళ్ళు మానేశారట, వాడి కోసం చావటం మానేసిస్తాను నేను. వాళ్ళు వెళ్ళొద్దన్నారండి, నేను చావనని చేయలేవు కదా. అంచేత నువ్వు ఎందుకు చేయలేకపోతావు, చేద్దాం అనుకున్నా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి మొదటి తప్పు అది. బ్లేమింగ్ ద ఫాల్ట్ అన్నది బాధ్యత ఉంకోవడం సరికండి. నీకు చేయాలని ఉంది, చేయి. చచ్చిపోతే చచ్చిపో, చేసుకో. చేయాలని లేదు, చెయ్యాలని లేదు కనుక మానేసావు. చెయ్యాలని ఉంది కానీ కానీ లేదు. ఈశ్వరేచ్ఛ అంటే అదే అనమాట. యుగశాంతి కాలంలో చేయవలసినటువంటి పనులు కొంతమంది మహానుభావులు చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు దానికి అనుగుణంగా మనం జీవించాల్సిందే. దానివల్ల నువ్వేమవుతావు అనేది ఇమ్మీడియట్. కానీ ఆ యుగశాంతి కాలంలో ప్రకృతికి అనుగుణ్యంగా, గురువులు చెప్పిన మార్గానికి అనుగుణ్యంగా కనుక నువ్వు స్టెప్ తీసుకుంటే ఏమవుతావు? దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. గాంధీ కంటే ముందు కూడా చాలా మంది స్వాతంత్రానికి ప్రయత్నించారు. వాళ్ళు కూడా యుగసంధిలో ఉన్నవాళ్లే. ఆ ట్రై చేసినటువంటి వ్యక్తులే మళ్ళీ గాంధీకి హెల్పర్స్ గా పుట్టారు. కొత్త వాళ్ళు ఎవరు పుట్టలేరు, కొత్త కొత్త వాళ్ళు ఎవరు రాలే ఎక్కడ, ఏ గ్రూప్ ఆ గ్రూప్ ఎక్కడైనా. అంతేత అప్పుడు ప్రాణాలు తెలిసిన వాళ్ళు ఏం నష్టపోలేదు. వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఒక క్యాపబుల్ లీడర్కి ఫాలోవర్స్ గా వస్తారు. అంతేత నథింగ్ ఈజ్ లాస్ట్ ఇన్ దిస్ యూనివర్స్. ఎనర్జీ ఇస్ కన్సర్వ్డ్, మాస్ ఇస్ కన్సర్వ్డ్. సైన్స్ చెప్తుంది కన్సర్వేషన్ ఆఫ్ మాస్, కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంతేత ఏది నష్టపోదు నీ ఎఫర్ట్. గాంధీ టైంలో ఆయన యుగసంధిలోకి ఎలా ప్రవేశించాడు? యుగసంధి అంటే ఏంటి? అక్కడ స్వాతంత్ర సంగ్రామం, సంధి అది అంటే స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి కాలము, స్వాతంత్ర సంగ్రామ కాలము, దాని తర్వాత స్వాతంత్ర్యం. అంతేత స్వాతంత్ర్యము పరతంత్రానికి మధ్య ఉన్నటువంటిది స్వాతంత్ర యుగ సంధి. అది ఎన్నాళ్ళు రఫ్గా 100 ఇయర్స్ ఉంది, 1850 to 1950 రౌండ్ ఫిగర్స్ చేస్తుంది. 100 ఇయర్స్ లో లాస్ట్ ఫేజెస్ లో వచ్చినటువంటి లీడర్ గాంధీ. ఆయన అన్ని పనులు చదువు మానేయండి, ఇది మానేయండి, లాయర్స్ని వీళ్ళని వాళ్ళని అందరినీ మానేసి వచ్చేవన్నాడు. అలా వచ్చేసిన వాళ్ళలో నాకు తెలిసి ఒకే ఒక కుటుంబం పూర్తిగా వచ్చింది, నెహ్రూ ఫ్యామిలీ. మిగతా వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని వెనక్కి లాగటానికి ట్రై చేసేవాళ్ళే తప్ప వాళ్ళు జాయిన్ కాలే. నెహ్రూ ఫ్యామిలీ అప్పుడు ఏ స్థితిలో ఉంది మీకు తెలుసు కదా, చెప్పుకుంటూ ఉంటారు. పేరిస్లో వాళ్ళ బట్టలు ఉతకడానికి వెళ్ళి వచ్చేవి, ఎందుకంటే ఆ కాస్ట్లీ మెటీరియల్ ఇక్కడ ఇండియన్ దద్దమ్మలు ఉతకలేరు అని. అది పేరిస్ వాళ్ళని ఫ్రెంచ్ వాళ్ళే ఉతకాలి ఆ బట్టలు. ఆ కాలంలో ఏరోప్లేన్లో బట్టలు తీసుకురావటం అంటే యూ కెన్ అండర్స్టాండ్ దేర్ బిజినెస్. మీ బిజినెస్ వాళ్ళ బిజినెస్ ముందు చూసుకుని వాళ్ళు ఏం వదిలేదో మీరు గుర్తు చేసుకోండి. మీరేం వదలలేకపోతున్నారో గుర్తు చేసుకోండి. వాళ్ళు వదిలేశారు. వదిలేసిన ఇప్పుడు ఏమైంది, ఆ ఫ్యామిలీ చెప్పిందే ఈ దేశానికి వేదం. నువ్వు ఏమైనా చెప్పుకో, నువ్వు ఎంతైనా కుళ్ళుకో, ఎంతైనా ఏడ్చుకో, ఎన్ని నినాదాలైనా ఇచ్చుకో, జరుగుతున్న ఫ్యాక్ట్ ఏంటి? అంతేత యుగసంధి కాలంలో కనుక నువ్వు కరెక్ట్ స్టెప్ తీసుకోగలిగితే యు విల్ బికమ్ ఫేమస్. హతోవా ప్రార్థన స్వర్గం, జిత్వావా పోక్షులు సేమీ చెప్తావా చెప్పుకుంటూ ఉంటారు తరతరాలుగా. నీ పేరు గెలిచావా భవిష్యత్తే మహి. రాజ్యం దీన్ని డెమోక్రసీ అనుకో, నువ్వు ఏదైనా అనుకో, ఏదైనా అనుకున్నా మేడం గారు చెప్తే కానీ జరగదు. మేడం గారు ఎవరు అంటే నెహ్రూ ఫ్యామిలీ కూడా. నెహ్రూ ఫ్యామిలీ ఎవరు అంటే స్వాతంత్ర సంగ్రామంలో మొత్తం ఇచ్చేసినటువంటి ఫ్యామిలీ. అది ఇక్కడ యువ సంధిలో ఆ ఈశ్వరేష్ని అర్థం చేసుకుని ఈ రాబో అందులో మిడిల్ పాయింట్ దాటిపోయామని కూడా చెప్తున్నారు. 2000 మిలీనియం చాలా మందికి తెలియదు ఏం జరిగిందో, ఏం జరిగింది ఏమి జరగలేదనుకుంటారు. ఎలక్షన్స్ అయిపోతే చీఫ్ మినిస్టర్స్ మారిపోతారు. కానీ కామన్ మ్యాన్కి ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? చాలా మందికి తెలియదు కూడా ఈ కాలంలో ఆవిడ ఏం చేస్తారో కూడా. కానీ మీ డైలీ లైఫ్ లో ఏమైనా మార్పు వచ్చిందా? కానీ తేడా ఎవరికి వచ్చింది, మినిస్టర్స్కి వస్తుంది. అందులో పాల్పంచుకున్న వాళ్ళకి తేడా వస్తుంది. ఇంకేత ఈశ్వరేష్ని అర్థం చేసుకోమని చెప్తున్నారు. ఇందులో ఈ పాయింట్ అర్థమైంది కదా, యుగసంధి ఈశ్వరేష్ట. ఈ ఈశ్వరేష్ట తెలుసుకోవటానికి కేవలం శ్రీరామ్ శర్మ ఆచార్య చెప్పిందే కాదు, మీరు మిగతా గురువులు చెప్తుంది కూడా తెలుసుకోవాలి అని చెప్తున్నాను నేను. అంటే అందులో శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క గొప్పతనం మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే, అందరి గురువులకి చదివినప్పుడు వీళ్ళందరి సామూహిక చేతనత్వే ఈయనేమో అని మీకు అనిపించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ అందరి గురువులకి పాటించాలి. ఆ ఈశ్వరేచ్ఛ యుగ సంధి ఎలా పాటిస్తాము అనేటటువంటిది మీరు నెక్స్ట్ టాపిక్ రండి.